ചർച്ച ശുഭാരംഭത്തിന് മുമ്പ് మనము ఒక విచిత్రమైనటువంటి ప్రయోగానికి అంకురార్పణ చేస్తున్నాం. ఏమిటా ప్రయోగము? ఒకప్పుడు వ్యక్తిగతంగా ఇవ్వబడేటువంటి దీక్షలు ఇప్పుడు సామూహికంగా ఇవ్వటానికి కావలసినటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేస్తున్నాం. ఇవేం దీక్షలు కావు. ఇవి దీక్షల గురించి జ్ఞానాలు. ఆ దీక్షలు మళ్లీ సామూహికంగానే మనం ఇచ్చుకుంటాం. ఉదయముందు 2 వేల ముందు నేను చెప్తున్నా, నేను గాయత్రి మంత్ర దీక్ష మా గురుదేవుల నుంచి స్వీకరించినప్పుడు 5 లక్షల మందితో కలిపి తీసుకున్నా నేను. అంటే నాకు ఒక్కడికి ఇవ్వలే ఆయన దీక్ష. 5 లక్షల మందికి ఆయన ఇస్తున్నప్పుడు 5 లక్షలలో నేను ఒకడిని. అంచేత కనీసం మనము క్వాలిటీ పెంచడానికి కావాల్సిన తృప్తి గాయత్రి మంత్రం కాదు కదా. ఇప్పుడు అసలు మొత్తము ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించటం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మంత్ర చెప్పే మీరు మామూలుగా మనం జీవితం జీవించటం వేరు. అక్కడ కోట్ల మంది కూడా ఒకే మంత్రం ఒకేసారి ఇచ్చేయచ్చు. కానీ మన ప్రయత్నం ఏంటి అంటే భౌతిక జీవితాన్ని మేము పట్టించుకోము. భౌతిక జీవితంలో మాకేం కోరికలు లేవు. సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, శాంతిగా ఉన్నా అశాంతిగా ఉన్నా, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము మా బాధ్యతను నిర్వర్తిస్తూ ఆ పరమ గురువు యొక్క చరణాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడున్నాయి ఆ పరమ గురువు యొక్క చరణాలు? సంధిలో, ఆ పరాస్థితిలో, అక్షరము అక్షరముకు మధ్య ఉన్నటువంటి స్థితిలో. అది తప్ప మేము ఇంకేమి కోరము అనేటటువంటి వ్యక్తుల సమూహాన్ని తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఉంది అది, కానీ 24 గంటలు ఆ తపన రావటం లేదు. ఇంకాను మిల్లిమిల్లిగా నేర్చుకున్నాం మనం. అంచేత ఒక ఈ డిసెంబర్ వరకు కూడా నా కోరిక ఏంటి అంటే ఇదే క్లాసులు జరుగుతూ ఉంటాయి, నిరంతరము జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ వీక్ సిలబస్ మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు క్లీన్ అనుకున్నాం, నెక్స్ట్ వీక్ శ్రీను, ఆ తర్వాత హ్రీను, మళ్ళీ ఒక వీక్ గ్యాప్ మౌనం ఉంటుంది. సాధన కానీ వేరే సాధన, తురియ స్థితి సాధన. మళ్ళీ క్లీన్ శ్రీను హ్రీన్ తురియ స్థితి, ఇలా కంటిన్యూ చేద్దాం మనం వారం వారం. చూద్దాం ఏమవుతుందో పరిస్థితి. కానీ ఇక్కడి నుంచి నేర్చుకున్న వెళ్ళిన వాళ్ళు మీరు కూడా అంటించండి. అది ఒక చిన్న నిప్పు రవ్వ ఎండిపోయినటువంటి అడవిలో పడితే మొత్తం వనం దగ్ధమైపోతుంది. ఖాండవన దహనం. అలాగా మీరు నిప్పు కణకలుగా మారి ఏంటి మీరు చెప్పవలసింది? ఇంకా కోరికలు చాలు. కోరికలకు అంతుండదు, వచ్చిన గొడవ అది ఖచ్చితంగా అంతుండదు. అంచేత ఎప్పుడో ఫుల్ స్టాప్, రేపు అనే ఫుల్ స్టాప్ అనవసరం. అంటే పట్టరు అని అర్థం. ఏది చేసినా తక్షణమే. అంచేత ఈ క్షణం నుంచి మనము సంకల్పరహితము అయిపోయి కోరికరహితం. ఒకటే ఒక కోరిక. ఏంటి ఒక కోరిక? లోపల ఉన్నటువంటి ఆ జగద్గురువు. సమాధి స్థితి, బ్రాహ్మీ స్థితి, అక్షరము అక్షరము మధ్య ఉన్నటువంటి గ్యాప్, దానికి నిరంతరము నేను తాపత్రయపడుతూ ఉంటా. ఏ పని చేసినా నా ఉద్దేశం ఏంటంటే ఆ గ్యాప్ లోకి దూరిపోవటం. ఎక్కడ సంధి దొరికితే అక్కడ దూరిపోవటమే. ఎలా దూరుతాం? కానీ ఇది చేస్తూ అర్జునుడు మహాభారత యుద్ధాన్ని చేయగలిగినప్పుడు మనము మన మామూలు జీవితాన్ని చాలా యాంత్రికంగా జీవిస్తాం. మనకు అసలు దూరపెట్టాల్సిన పనులే మనం ఇప్పుడున్నటువంటి జీవితాలలో. అంచేత ఆ యాంత్రికతగా జీవించగలిగేటటువంటి ఈ అనుగ్రహాన్ని పూర్తిగా ఉపయోగించుకుందాం. ఈ పూర్తిగా ఉపయోగించుకోవటంలో 6 అధ్యాయాన్ని మీరు ఈ వారమంతా చదువుకున్నారు. రేపు చదువుతారు, ఆదివారం నాడు కూడా చదువుతారు. అప్పటికీ మీరు బాగా అందులో నిష్ణాతులు అయిపోవాలి. 6 అధ్యాయాన్ని నేను బట్టి కొట్టి అప్పచెప్పేస్తాను. బట్టి కొట్టి అప్పచెప్పండి, అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ భావం చెప్పాడే ఏ విధంగా జీవించమని చెప్తున్నాడో ఆ విధంగా జీవించడానికి ప్రాక్టీస్ చేసుకుంటూ ఇవాళ మిగతా అధ్యాయాలు కూడా మనం చదువుకుంటున్నాం కదా. 6 అధ్యాయంతో పాటు 1, 2, 3, 4, 5 మళ్ళీ 6, ఇది కదా చదివేటటువంటి ప్రక్రియ. ఆ మిగతా అధ్యాయాలు మీరు చదువుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలో ఇవాళ చూద్దాం మనం. ఇంచేత ఇవాళ అర్జున విషాద యోగము క్లీన్ బీజ సాధనగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం మనం. మొత్తం మీద ప్రపంచంలో దర్శనాలు 6, వాటిని షడ్ దర్శనాలు అంటాం మనం. రకరకాలైనటువంటి పేర్లతో వాటిని చదువుతాం మనం, కానీ ఆ పేర్ల గురించి మనం ఎప్పుడు పట్టించుకోవద్దు. సంఖ్యల గురించి మనం పట్టించుకున్నాం, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, ఇవి ఆరు. ఇందులో ఆరోది కింద ఐదుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మనస్సు, ఐదు ఇంద్రియాలు. లేకపోతే మనస్సు అనేటటువంటి తత్వం అనుకుంటే మిగతా ఐదు తత్వాలు, అంతేత మనస్సు అనే తత్వం యొక్క అధీనంలో మిగతా ఐదు ఉంటాయి. ఈ యాంగిల్లోనే ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ క్లీన్ బీజ సాధకుడు యొక్క అసలైనటువంటి రహస్యం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం అందరం కూడా ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి ఆత్మలనే అని మహాపురుషులు చెప్తున్నారు. ఆత్మ వేరు, శరీరాలు వేరు. శరీరాలు అంటే పంచకోశాలు కూడా. మనకి పైకి కనిపించేటటువంటిది ఒక శరీరమే అయినా ఇంకా చాలా శరీరాలు ఉన్నాయి. పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి స్థూల శరీరం, ప్రాణమయ కోశానికి సంబంధించినటువంటి ప్రాణమయ కోశం, స్వాధిష్టాన చక్రానికి సంబంధించింది, మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి, అగ్నితత్వానికి సంబంధించినటువంటి మనోమయ కోశము, అనాహత చక్రము విజ్ఞానమయ కోశము, వాయుతత్వానికి సంబంధించింది, అలాగే ఆకాశతత్వానికి సంబంధించినటువంటి ఆనందమయ కోశానికి సంబంధించినటువంటి విశుద్ధి చక్రము. ఈ భావనని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గుర్తుంచుకుని ఇంకోటి కూడా మనం గమనంలోకి రావాలి. చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్స్ నిరంతరం ఇంకా జీవితాంతము ఎంతవరకు మీరు సమాధి స్థితిలోకి వెళ్ళనంత వరకు ఇవాళ నేను చెప్తున్నటువంటి విషయాన్ని మీకు నిరంతరం గుర్తుండాలి. శరీరంకి తనదైన కోరికలున్నాయి. దోమ కుడుతోంది, నొప్పిగా ఉంది, అది ఎవరి లక్షణం? శరీరం యొక్క లక్షణం. చల్లగా ఉంది, వేడిగా ఉంది, అది శరీరం యొక్క లక్షణం కాదు, అది ప్రాణమయ కోశం యొక్క లక్షణం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చేత మూడు రకాలైనటువంటి జంటలు, ఆ మూడు రకాలైనటువంటి జంటల్లో శీత, ఉష్ణ, చల్లగా ఉంది, వేడిగా ఉంది, శరీరం చెప్తుంది, భౌతిక శరీరం చెప్తుంది, సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది, ప్రాణమయ కోశం చెప్తుంది. నన్ను మెచ్చుకున్నారు, ప్రశంసించారు, నన్ను తిట్టారు, మనమే కోసం చెప్తుంది. ఇవన్నీ ద్వంద్వాలే. కానీ ఈ ద్వంద్వాలు ఏవీ కూడా మీరు కాదు. పెట్టబడుతున్నటువంటి వాడు, దండలు వేయించుకుంటున్నటువంటి వాడు ఆ మనోమయ కోశమే తప్ప ఇంకోటి కాదు. శరీరానికి దండలు వేయంగా మనసుకు దండలు వేస్తాం. సైంటిస్ట్ని పిలిచి దండలు వేస్తే వాడు శరీరానికి అది ఇస్తాం, నువ్వు వాడి జ్ఞానానిక ఇంత కదా. అది అర్థం చేసుకోవాలి మనం. సాధకుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా గుర్తు, మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, భౌతిక శరీరాలు కూర్చోలేదు, మనమే శరీరాలు కూర్చునున్నాయి. మనస్సు మనం ఉపయోగించుకుంటున్నాం, భౌతిక శరీరాన్ని ఉపయోగించుకోవటమే. భౌతిక శరీరం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే భౌతిక శరీరంతో పాటు మాత్రమే మన శరీరాన్ని కదపగలుగుతున్నాం, మనం మనస్సును కదపగలుగుతున్నాం, ప్రాణమయ శరీరాన్ని కదప, భౌతిక శరీరం కదలకపోతే కదలవు. రేపు ఎప్పుడైనా మనకి అవగాహన వస్తే శరీరాన్ని ఇక్కడ వదిలేయవచ్చు, మనస్సును ఎక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. మనస్సును మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోగలిగాం అనుకోండి, శరీరాన్ని ఇక్కడ వదిలేసి, అప్పుడు అగ్ని కానీ చల్లదనం కానీ మీకేమైనా ప్రభావితం చేయగలదా? ఈ శీత ఉష్ణము అనేది కేవలము భౌతిక శరీరం మీద మాత్రమే తన ప్రభావాన్ని చూపించగలదు. అంచేత వాడు సూర్యలోకంలోకి వెళ్ళిపోవచ్చు, ఏ లోకంలోకైనా వెళ్ళిపోవచ్చు. అది సరే, తర్వాత చూద్దాం. ఇంచంటే నాకు చూడాలి, నేను నా కోరిక తీర్చుకోగలుగుతానో తీర్చుకోలేనో, బుధగ్రహాల్లో క్లాసులు పెడదామని, దానికి అసలు గందరగోళం అంతా. కానీ బుధగ్రహంలో క్లాసులు పెడితే మీరు శరీరంతో వచ్చేస్తారు అనుకుంటే రాదు, అసంభవం. ఇంతమంది శరీరాలకి నేనెక్కడ స్పుట్నిక్ తయారు చేసేది? స్పుట్నిక్ చేస్తే అన్ని కోట్ల రూపాయలు నా దగ్గర ఎక్కడున్నాయి, తయారు చేస్తే మాత్రం అది ఫెయిల్ అవ్వదని గ్యారంటీ అంతే కదా. అందులో ఇద్దరు ముగ్గురు కానీ కూర్చోలేదు. కానీ మీ మనోమయ శరీరాలను కనుక మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, మనోమయ శరీరం ఎక్కడ? మణిపూరకం కదా. మణిపూర చక్రానికి అధిపతి ఎవరు? అందుకని మీరు మణిపూర చక్రం దగ్గరికి రాగలిగితే బుధగ్రహంలో క్లాసులు స్టార్ట్, ఎక్కడికో పారిపోకల్లే. అంటే అదేం పెద్ద అసంభవమైంది ఏం కాదు. కానీ ముందు శరీరము, ఐదు శరీరాలు, వీటి యొక్క గందరగోళం నుంచి మీరు బయటపడాలి. కవులు చెప్తున్నాం మనం అంటే ఈ గందరగోళం నుంచి బయటపడలేకపోతున్నాం మనం. అది బయటపడితే తప్ప ఏ భగవద్గీతలు చదువుకోండి, ఏ వేదాలు చదువుకోండి, ఏ మంత్రాన్ని మీరు ఉపాసన చేయండి, ఏమి లాభం లే. శరీరంలో ఉండి శరీరమే నేను అనుకుంటూ శరీరానికి వచ్చినటువంటి అనుభూతులు నా యొక్క అనుభూతులు అనుకునేటటువంటి వ్యక్తికి అదే కలియుగమేమో. శరీరానికి కాదు అనుభూతులు కావాల్సింది, శరీరాతీతమైనటువంటి అనుభూతి. ప్రాణమయ కోశానికి అతీతమైనటువంటి అనుభూతి, మనోమయ కోశానికి అతీతమైనటువంటి అనుభూతి, విజ్ఞానమయ కోశానికి అతీతమైనటువంటి అనుభూతి, ఆనందమయ కోశానికి కూడా అతీతమైనటువంటి అనుభూతి వచ్చినప్పుడే ఆ అనుభూతి వేదపరమైనటువంటి అనుభూతి అవుతుంది. అంతవరకు వేదాలు మనకి స్పష్టమైనటువంటి అవగాహనకి రావు. కానీ ప్రతిసారి వేదం వేదం అని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఇంకా రాబోయేటువంటి కాలంలో వేదాలు తిరిగి వాటికి కావలసినటువంటి హక్కుని, స్థానాన్ని సంపాదించుకోబోతున్నాయి. కనుక ఎవరి ద్వారా? ఖచ్చితంగా మన ద్వారానే. మీకు అహంకారం ఉండటంలో తప్పు లేదు. ఇంకేంటే ఈ విధంగా ఆలోచించగలిగిన వ్యక్తులే వేదాలను ప్రతిష్ఠించలేకపోతే వేదాలంటే ఏంటో తెలియని వాళ్ళు ఏం ప్రతిష్టాపన చేస్తారు? మరి మీరు అంత అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఇవ్వబడుతుంటే ఇంకా నేను దీని చుట్టూరానే తిరుగుతాను, శరీరం చుట్టూరానే తిరుగుతాను అంటే అట్ట? అని చెప్పి ఈ బాధ్యతలు శరీరానివి. శరీరం లేకపోతే బాధ్యతలు ఏది నిర్వర్తించండి చూస్తాను. అంతకంటే ఎక్కువ ఎదగలేకపోతున్నాం మనం. పేరు బాధ్యతలు అని చెప్పుకుంటున్నాం కానీ నేను ఆ బాధ్యతలు ఎంతవి? కేవలం ఈ భౌతిక శరీరానివే. భౌతిక శరీరం లేకపోతే ఏ కోర్టు కానీ ఎవడు కానీ నేను చేయలేడు. ఏం చేస్తాను వెళ్ళండే? లేడావాడు, వాడి శరీరం లేదు, వచ్చిన గొడవది. అంచేత ఆ స్థితికి ఎదిగేటటువంటి ప్రయత్నం భగవద్గీత మీకు చెప్తుంది. అర్జునుడి యొక్క విషాదము, సాధకుడి యొక్క విషాదము మీరు చాలా జాగ్రత్తగా మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి. ఎప్పుడే 5000 సంవత్సరాల నాడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టి చచ్చిపోతే వాళ్ళ గురించి చదవడం అనవసరం మనకి. ఎందుకు ఆ శ్రీకృష్ణుడు ఉంటే అంత లేకపోతే అంత? మనకి మీకు నాకు ఏం ఉపయోగం అది ఆలోచిద్దాం. అర్జునుడు చాలా గొప్పవాడు కావచ్చు, అర్జునుడికి భగవద్గీత శ్రీకృష్ణుని వారు చెప్పుండొచ్చు, వాళ్ళిద్దరూ బంధువులు కనుక ఏదైనా వేషాలు వేయొచ్చు వాళ్ళు. మీకు నాకు ఏం లాభం ఉంటే తప్ప చదవడం గీత. కానీ భగవద్గీత అనేది ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటిది, ప్రతి సాధకుడికి సంబంధించింది కనుకనే దానికి ఆ విలువ ఉంది. ఆ విలువలో మూలాధార చక్రం దగ్గర మనం ఆగిపోయాం, భౌతిక శరీరం దగ్గర మనం ఆగిపోయాం. ఏది జరిగినా భౌతిక శరీరానికి జరిగితే తప్ప విలువ లేదు మనకి. కానీ భౌతిక శరీరం కంటే మిగతాది ఏదో ఉంది అని మాత్రం మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఇక్కడ కూర్చుని ఇంతసేపు వినం కదా, అదేంటో అర్థం కావటం లేదు. అదే విషాదం, అర్జునుడి యొక్క విషాదము, సాధకుడి యొక్క విషాదం ఏమిటి అంటే ఎంత మనము తిప్పి తిప్పి చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా భౌతిక శరీరానికి వచ్చేటటువంటి లాభాలు గమనిస్తే తప్ప మనకి తృప్తి రాదు. భౌతిక శరీరానికి వచ్చేటటువంటి తృప్తులు, భౌతిక శరీరానికి లభించేటటువంటి అవార్డ్స్, భౌతిక శరీరం ద్వారా పొందగలిగేటటువంటి అనుభూతులకి స్వస్తి ఎలా చెప్పాలి అనేదే అర్జున విషాదయోగంలో వల్ల మొట్టమొదటి చెప్తాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? ధృతరాష్ట్రోవాచ గుడ్డివాడు చెప్తున్నాడు. ఎవడా గుడ్డివాడు? ఈ రాష్ట్రానికి అధిపతి, ఈ రాష్ట్రాన్ని ధరించినవాడు, ఏ రాష్ట్రాన్ని? శరీరం అనేటటువంటి ఈ రాష్ట్రాన్ని ధరించినవాడు. ఆ విధంగా మనం అందరం కూడా ధృతరాష్ట్రులని, ఖచ్చితంగా గుడ్డివాళ్ళని. మనం కూడా గుడ్డివాళ్ళం కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా కళ్ళు కట్టుకుని గుడ్డివాళ్ళం అయిపోమంటున్నాం. గాంధారి యొక్క కథలో చెప్పదలుచుకున్న విశేషం అది. నువ్వు గుడ్డివాడు సరే, కళ్ళున్నవాడు సహాయం తీసుకోవచ్చు కదా, నేను తీసుకోను. నువ్వు కళ్ళ గంతలు కట్టేసుకో. అది మనం చేస్తున్నాం. ఎప్పుడు కూడా నాకు ఏం లాభం అవుతుంది? ఆధ్యాత్మికత అనేది, ఆధ్యాత్మిక దీక్షలు అనేది, ఆధ్యాత్మిక సాధనలు అనేది వ్యక్తిగతంగా చేసేవి కావు అనేటటువంటి ఫండమెంటల్ పాయింట్ మనం మర్చిపోయి వ్యక్తిగత సాధనలకే ప్రాముఖ్యత ఇస్తున్నాం తప్ప ఆధ్యాత్మిక సాధనలు ఎప్పుడూ ఒంటరిగా చేయకూడదు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా చేయకండి ఎప్పుడు ఒంటరిగా, ఇక్కడైనా మనమైనా మన వాళ్ళైనా అర్థం చేసుకోండి, ఇంకొకరితో కలిసి చేయకండి. మరొకటి ఏం చేయాలి, నేను ఎప్పుడు ఇలాంటి మతులేని మాటలు మాట్లాడతాను మాస్టర్, మీ ముందు అంతం లేదు కానీ మేము వెనకాతను మాత్రం మేము చాలా సార్లు అనుకుంటాం ఆయన ఏం చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు, ఓసారి ఇదంటాడు ఓసారి అదంటాడు. నేను అనేది ఏంటంటే మన వాళ్ళు ఈ ఐడియా ఉన్న వాళ్ళు కలిసి చేసుకోండి అన్నది. ఈ ఐడియా లేని వాళ్ళతో మీరు కలిసి చేస్తే వెళ్ళాము, అర్థమైందా? గ్రూప్ గా చేయాలి, ఈ ఐడియా ఉన్న వాళ్ళతో కలిసి గ్రూప్ గా చేయాలి. అప్పుడు దానికి ఒక విశేషమైనటువంటి శక్తి సమకూరుతుంది. 27 కలిసి చేయాలి. ఎక్కడైనా సరే మీ ఊళ్ళల్లో అక్కడికి అక్కడికి వెళ్ళినా మీరు ఆ 27 అనేటువంటి సంఖ్యను మాత్రం వదలకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగో అలాగే దాన్ని పూర్తి చేయండి. మరి ఎలా పూర్తి చేస్తాం? ఉన్నారుగా మనకి గురుసత్తాలు, వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి. రామకృష్ణ మిషన్ వాళ్ళు కానీ, సిద్ధిసాయి భక్తులు కానీ, సత్యసాయి భక్తులు కానీ, వాళ్ళతో మీరు కలిసిపోవచ్చు. వాళ్ళతో మీరు కలిసిపోయి వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువైతే వాళ్ళ సాధన చేసుకోండి, మీ స్ట్రెంత్ ఎక్కువైతే మీ సాధన చేసుకోండి. మనకి మీమా లేవు కదా, అంచేత అంచేత సాయిరామన్నా మీరు గ్యాప్లో దూరిపోవచ్చు, రామకృష్ణ పరమహంస యొక్క భజనలో దూరిపోవచ్చు, సిద్ధి సాయి అష్టోత్తర శతనామంలో దూరిపోవచ్చు, ఏం పర్వాలేదు, మీకేం ప్రాబ్లం లేదు. కన్స్ట్రెంట్ వస్తుంది మీకు, లేదు వాళ్ళకు కూడా ఇది మీరు చెప్పగలిగి అనుగ్రహ మాలా మంత్రం చూసుకోమనగలిగితే. ఎందుకు అనుగ్రహ మాలా మంత్రం అనేది మీకు చెప్పాను కదా, అగ్ని చంద్ర సూర్య విద్యలకి బీజం అది. అంచేత ఏ విద్య నేర్చుకోవాలో ఆ విద్యకి కావాల్సినటువంటి పటిష్ఠత మనం సమకూర్చుకోగలిగితే ఓకే, సమకూర్చుకోలేకపోతే 27 మాత్రం సంఖ్య అలాగే అలా పూర్తి చేసుకోండి. అది ముందు ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటి అంటే ధాత రాష్ట్రత్వము అనేటటువంటి బుద్ధితనాన్ని మనం వదిలేసుకోవాలి. ఏంటా బుద్ధితనం? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అందరూ ధర్మక్షేత్రాలకి వెళ్లేవాళ్లే, అందరూ సిద్ధక్షేత్రాలకి వెళ్లేవాళ్లే, కానీ ఎవరికి కూడా భగవంతుడు అక్కర్లే. ఏం కావాలంటే అక్కడ మామకా పాండవాస్ చేయ కిమ కురువత సంజయ, నా వాళ్ళు మీ వాళ్ళు ఏం చేశారు. అక్కడ కూడా అదే గుడ్డితనం అంటే, పరమ గుడ్డితనం అంటే అది. ధర్మక్షేత్రము కురుక్షేత్రంలో అందరూ ఒకటే. ఎగ్జామినేషన్ హాల్లో ఆల్ స్టూడెంట్స్ ఆర్ వన్. కానీ ప్రశ్న ఏం వస్తున్నాడు వీడు, నా వాళ్ళు పాండవులు ఏం చేశారు, దేనికోసం వాళ్ళు అక్కడ కలిశారు, యుద్ధం చేసుకోవడానికి కలిశారో నాకు తెలుసు, దెబ్బలాడుకోవడానికి కలిశారో నాకు తెలుసు, మరి ఏ నా వాళ్ళు మీ వాళ్ళు. మళ్ళీ చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి, పాండవులు యుధిష్ఠిరులు కౌరవులు వాళ్ళు ఏం చేసుకుంటే మనకేంటి, మనకేదైనా లాభం ఉందా ఈ ధృతరాష్ట్రత్వంలో, ఈ శరీరం అనేటటువంటి రాష్ట్రం ధరించినటువంటి గుడ్డివాడుకి. కొన్ని విషయాలు మాత్రం బోధపడుతున్నాయి, వాడు స్థిమితంగా కూర్చుని యోగ విద్య లేకపోయినా కామన్ సెన్స్ మాత్రం ఉంటే వాడికి ఒకటి అర్థమవుతుంది, ప్రపంచంలో చావు అనేది తప్పదు, పుట్టిన ప్రతివాడు చచ్చిపోవాల్సిందే, ఇంకోటి కూడా గ్యారంటీ లేదు, రేపు నేను బతికుంటాను అని ఎవడు గ్యారంటీ ఇవ్వలేదు, చావటం గ్యారంటీ, రేపు నేను బతికుంటాను గ్యారంటీ అని తెలిసినా నువ్వు ఈ జీవితంలో ఇళ్లల్లో అవి అన్ని కట్టుకుంటున్నావు అనుకో, నీకేమర్థమైనట్టు? ఫస్ట్ క్వశ్చన్. అంచేత ఓ సిద్ధి సాయి వాళ్ళు ఏం కట్టుకోలేదు, ఓ చెట్టుకిని కూర్చుంటారు. అంటే మిమ్మల్ని చెట్టుకిని కూర్చుని నేనే అంటే మీరు కట్టుకోండి, అభ్యంతరం లేదు, కానీ భావన మీలో లేకపోతే. మరి సత్సాయి కడుతూనే ఉన్నాడుగా అద్భుతమైనటువంటి బిల్డింగ్స్, సో నో ప్రాబ్లం, బిల్డింగ్ కట్టుకోండి మీరు, కానీ బిల్డింగ్ కట్టుకోవద్దంటలే నేను. బిల్డింగ్ లో మీరు జీవిస్తున్నప్పటికీ కూడా మీరు ఏ రాష్ట్రంలో జీవిస్తున్నారో, రాష్ట్రం అంటే శరీరం, మీరు ఏ రాష్ట్రంలో జీవిస్తున్నారో ఆ రాష్ట్రంలోనే గ్యారంటీ లేదు మీరు రేపుంటారని. ప్లస్ ఆ రాష్ట్రం మీరు వదిలేసిన తర్వాత మీ మీద ఇంత ప్రేమలు చూపించే వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గరికి రారు, అది మనకు కనిపిస్తుంది కదా. ఇంకా ఎంతసేపు ఉంచుతాయా బాబు, అమెరికా నుంచి ఎవరో రావాలి అంటే పర్వాలేదులే, స్వయంగా నేను ఉన్నానవి. కానీ దానికి కారణం ఏంటంటే ప్రేమ లేదనా వాళ్ళకి, ప్రేమ లేదు అని నేను అంటనే. ఇంత జరిగినా కూడా మీకు ఈ శరీరం మీద ప్రేమ పోకపోతే అంతకంటే గుడ్డితనం ఏముంటుంది, అది మీరు ఈ అర్జున విషాద యోగంలో చూసుకోవాలి. పోవటం లేదని మనకి తెలుసు, పోవాలి అని తెలుసు, తెలిసి కూడా పోగొట్టుకోలేకపోతున్నామే, అది పెద్ద విషాదం. విషాదం అది, విషాదం ఏంటి అంటే నాకు ఈ బాధ ఉన్నాయి ఆ బాధ ఉన్నాయని కాదు, అసలు నాకు దేని గురించి నేను బాధపడకూడదు దాని గురించి నేను ఇంతగా బాధపడుతున్నాను అంటే సడన్ గా మీకు వైరాగ్యం ఇచ్చేసి బాధ్యతలన్నీ వదిలించుకోవడానికి ఇంత మంచి ఛాన్స్ నాకు దొరుకుతుందా దొరకదా. గురువు గారి యొక్క ఆవేదన కూడా ఎప్పుడూ ఒకటే. ఆయన 1960 సెన్సెస్ గురించి చెప్పారు నాకు. 1960 తర్వాత ఇప్పుడు 1939 ఇయర్స్ దాటిపోయి ఇంకా పెరిగిపోయి ఉంటాయి. బాబాజీల సంఖ్య, కాషాయ వస్త్రధారుల సంఖ్య అప్పటికే 60 లక్షలు ఉండేది భారతదేశంలో. కాషాయ వస్త్రధారుల సంఖ్య అంటే ఏంటి, బాధ్యత వదిలి పారిపోయిన వాళ్ళు వాళ్ళు సెన్సెస్ లో వచ్చి ఉండరు, నిజంగా కాషాయ బట్టలు కట్టుకుని అడుక్కు తింటున్నటువంటి వాళ్ళ సంఖ్య, భిక్ష ఎత్తుకు తింటున్నటువంటి వాళ్ళ సంఖ్య 60 లక్షల మంది. నిజంగా 60 లక్షల మంది సాధకులు కనుక భారతీయ సంస్కృతిని అర్థం చేసుకుని దాని ప్రచారానికి ప్రయత్నం చేసి ఉంటే ఎలా ఉండేది భారతదేశం? ప్లస్ భారతీయ సంస్కృతి గురించి తెలిసినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆ సంస్థలు భారతీయ సంస్కృతి గురించి ఏం ప్రయత్నం చేస్తున్నాయి? జగద్గురువులు అని పేరు పెట్టేసుకుంటూ ఉంటారు తప్ప. మరి ఇదంతా క్రిటిసైజ్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చుంది మనం, అంతే పరం మనకంటే నికృష్టులు ఎవరు ఉండరు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నా, మరి వాళ్ళెవరూ ఏమీ చేయలేకపోతే నువ్వేం చేస్తున్నావు? నీకు ఏదైనా బాధ్యత ఉందా లేదా? ఆ బాధ్యతను స్వీకరించండి. ఉన్న బాధ్యతలు వదిలేసుకోవడం కాదు, ఉన్న బాధ్యతలు చేసుకుంటూ ఇదొక కొత్త బాధ్యత, ఎక్స్ట్రా బాధ్యత. అంతే మన దగ్గర బాధ్యతను తగ్గించేటటువంటి ప్రాసెస్ లేదా వచ్చారంటే బాధ్యత తగ్గుతాయి. అందుకే 4 గంటలు చేయలేం మాస్టర్ అంటే పోనీలే అయ్యా 6 గంటలు చూసుకోవాలంటున్నాను, నాకు తగ్గించాలి కదా. అంచేత మన ప్రాసెస్, మన జీవిత విధానం ఇలా కనుక మనం చేసుకుంటే విషాదం ఉండదు. ముందు ఇది అర్థం చేసుకోండి పాయింట్, శరీరం మీద వ్యామోహం వద్దు. వ్యామోహం వద్దు అన్నాని చెప్పి దాన్ని వదిలేసుకున్నారు అనుకోండి, తగలడుతుంది. దానికి కావలసినటువంటి ఆహారం ఇవ్వండి, మీకు కావలసినటువంటి సుఖాలు ఏవైనా ఉంటే పరిపూర్ణంగా ఆ సుఖాలు అనుభవించండి. సుఖాలే వద్దంటే లేవుడు. నేను చాలాసార్లు చెప్పాను, మండుటెండ మండిపోతుంది, కాలేజీకి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎవడో ఏసీ కార్ తీసుకొచ్చి మాస్టర్ ఎక్కండి అంటే కష్టపడమన్నారు మా గురువు గారు. పిచ్చి భ్రమ, వాళ్ళు కష్టపడ గురువు గారు ఏసీ కార్ పంపించారు అనుకోవచ్చు కదా, అక్కడ అనుకో మళ్ళా ఇంచంటే ఏ కష్టం ఏంది. కానీ నిజంగా ఏదైనా కష్టం వస్తే అప్పుడు గురువు గారు పంపించారనుకోడు, అది మాత్రం పోవాలి. మళ్ళా ఇది ధృతరాష్ట్రత్వం, ఈ గుడ్డితనాన్ని మనం పోగొట్టుకుంటుకోవాలి. అది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ గుడ్డితనంలో వేసేటటువంటి అనేక ప్రశ్నల పరంపర ఈ 1వ శ్లోకం నుంచి 11, 12, 13, 14, 15, 16 వరకు వస్తాయి. ఇదంతా కూడా గుడ్డితనంలో వేసేటటువంటి ప్రశ్నలు, దాన్ని మీరు మీ అంతటి మీద విశ్లేషణ చేసుకోండి. ఇది మనం ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అవగాహనకి రావటం మొదలెడతామో మన లోపల ఉన్నటువంటి జగద్గురు కావలసినటువంటి పరిస్థితులు కల్పింపజేశాడు. తతశ్వేతే హయే విత్తే మహతి శందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్నం నహి కళ్యాణక కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని పొద్దున చదువుకున్నాం మనం భగవద్గీత 6వ అధ్యాయంలో. ఇంచేత ఎప్పుడైతే మనము ఈ గుడ్డితనం నాకేం చేయాలో తెలియటం లేదు, ఇది మాత్రం వద్దు, మరేం చేయాలి మనం, నువ్వేం చేయలేవు, మనకి అదంతా చేయగలిగేటటువంటి పరిస్థితే ఉంటే అసలు ఇంత గందరగోళం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? లోపల ఉన్నటువంటి ఆ మౌనం, లోపల ఉన్నటువంటి ఆ సంధి, లోపల ఉన్నటువంటి ఆ జగద్గురువు తన శంఖారావం చేస్తాడు. మనం చేయం, వాడు తీసుకెళ్తాడు రథాన్ని, వాడు 2 సేనల మధ్య తీసుకెళ్లి నుంచోబెడతాడు తప్ప వీడు నడుపుకోలేడు రథాన్ని. నడుపుకున్నా ఏమవుతాడు? కూలబడుకుతాడు. బాబోయ్ నేను యుద్ధం చేయలేను, వీళ్ళతోనా నేను యుద్ధం చేసేదని చేతగాని వాడు కూడా, చేతైన వాడు కూడా చేతగాని వాడిగా మారిపోతాడు. కానీ రథం నడపవలసింది ఎవరు? వాడిని నడపనివ్వండి. అది మనం చేసేటటువంటి సాధన. మనకు అర్థమైంది ఇది పరిస్థితి, ఈ పరిస్థితి నుంచి దాటాలి. దానికి ఇంకోటి కూడా మనం చేయగలిగేది చేసుకున్నాం. కనీసము రోజుకి 4 గంటల పాటు దీనికోసమే నేను నా కార్యక్రమాలను అన్నింటినీ మానుకుని నేను చేసుకుంటాను, అంతవరకు ఓకే. తర్వాత ఏం చేయాలి అనేది రథాన్ని నువ్వు నడుపుకో, రథాన్ని మీరు నడపకండి, మీరు నిర్ణయాలు తీసుకోకండి, రథాన్ని జగద్గురువు నడపనివ్వండి. ఒక అర్జునుడికే కాదు, ఎవరు ఎవరికి ఎవరు ఎవరైతే స్వేచ్ఛగా ఇష్టానుసారంగా తమ రథాల యొక్క కళ్యాణము ఇచ్చి వేస్తారో వాళ్ళందరి రథాలు వాడే నడుపుతాడు, అది ఇంకో గ్యారంటీ.
చుట్టూ ఉంటాడు కదా ప్రతిసారి కూడా. అంటే అర్జునుడు ఎప్పుడైతే యుద్ధానికి రెడీ అయ్యాడు, ఎలా చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి తెలియదు. మహాభారత యుద్ధం జరిగిపోతుంది, తెలుసా మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? గత 20 ఏళ్లగా, గత కొన్ని సంవత్సరాలుగా మహాభారత యుద్ధంలో మనం చాలా యుగ సైనికులుగా పనిచేయాలి. ఏ మహాభారత యుద్ధంలో ఎక్కడ మీరు చేస్తున్న యుద్ధాలు నాకేం కనిపించడం లే, ఇంచేత కనిపించడం లే. ఎవరితో యుద్ధం చేయాలో, ఎక్కడ యుద్ధం చేయాలో మనకి తెలియదు. ఎక్కడ మనం ఉన్నామో అక్కడ నుంచి ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఎవరిది? జగద్గురుది. ఇచ్చేయండి వాడికి. ప్రతిరోజు మనం చేసేటటువంటి ఆ ఘంట అనుగ్రహ మాల మంత్రం అందుకు. మన రథం యొక్క కళ్ళాలు అతనికి అప్పచెప్తున్నటువంటి భావన. ఎక్కడున్నాడు అతను? ప్రతి అక్షరానికి మధ్య ఉన్నటువంటి సంధిలో, ప్రతి అక్షరానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ లో ఉన్నాడు. ఆ భావంతో ఇవ్వండి వాడికి. రథం యొక్క కళ్ళాలను ఇచ్చేసరికల్లా పాంచజన్యం, హృషికేశో, దేవదత్తం, ఇవంతా మనం చదువుకున్నాం కదా. పాంచజన్యమైనటువంటి శరీరాలు, దేవదత్తమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా మనం అవగాహన చేసుకుంటూ మిల్లి మిల్లిగా ఈ శంఖారావము మనం చేస్తున్నటువంటి ఈ సాధనలో ఒక గంట సేపు చేశాక ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ 3 గంటల పాటు స్వాధ్యాయం చేసుకుంటున్నాం. ఆ స్వాధ్యాయం యొక్క లక్ష్యం ఏంటో అర్థం చేసుకోండి. మీరు చేసినటువంటి ఆ స్వాధ్యాయము, మీరు చేసినటువంటి స్వాధ్యాయం అంటే అక్షరాలు కూర్పే కదా. ఆ అక్షరాల కూర్పు అంటే మళ్ళీ అదొక శబ్దాన్ని కలగజేస్తుంది. మౌనంగా మీకు వినిపించకపోయినా మీరు అక్షరాలను మనసులో ఉచ్చారణ చేస్తూనే ఉంటారు కదా స్వాధ్యాయంలో. అదేం చేస్తుంది? సఘోషో భారత రాష్ట్రానాం హృదయాన్ని యదారయత్ నహశ్చ ప్రభైశ్చైవ తుమలో జననాదయన్. భూమి ఆకాశాలు దద్దరిల్లుతాయి, దద్దరిల్లాలి మీది. భూమి అంటే మూలాధార చక్రం, ఆకాశం అంటే నిషిద్ధి. ఇది దద్దరిల్లాలి మీ సాధనతో. మీరు చదివేటటువంటి ఆ పుస్తకాల వల్ల ఇది జరుగుతుందో లేదో చూసుకోండి. ఇది జరగటం ఏంటి? సఘోషో ధార్త రాష్ట్రాలని ఘోష ఉందే, ఈ స్వాధ్యాయం యొక్క ఘోష, ఈ పుస్తకాల యొక్క ఘోష ధార్త రాష్ట్రుల యొక్క హృదయాన్ని విలీనం చేయాలి. ధార్త రాష్ట్రులు అంటే ఎవరు? మనమే బుద్ధివాళ్ళం, మన యొక్క ఇంద్రియాలు. దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అది నాకు నీరసంగా ఉందంటుంది, నాకు బాధగా ఉందంటుంది, నేను పడిపోతానంటుంది. పడిపోతానని చెప్పి ఇది చేయదు. చేయక ఏం చేస్తుంది? మిగతా ఏ పని చేస్తున్నా నువ్వు పని చేస్తూనే ఉంటావుగా. టీవీ చూస్తావు, జపం మానేసి, స్వాధ్యాయం మానేసి, లేకపోతే పక్క ఇంటి వాళ్ళతో కబులు చెప్తావు, లేకపోతే నోరు మూసి కూర్చోవు కదా, వాళ్ళు అలా చేస్తాడా, వీడు ఇలా చేస్తాడా అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాం. ఖాళీగా ఉండవు కదా. నిద్రపోగలిగితే ఓకే, నిద్రపోదు వేరే విషయం. కానీ నిద్రపోకపోతే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక పని చేసే బదులు ఎంత బాధలో ఉన్నా ఈ పని చేయి. కానీ ఈ పని ఎలా చేయాలి? సఘోషో ధార్త రాష్ట్రాన హృదయాన్ని వ్యదారే. మన ఇంద్రియాలన్నీ కూడా బుద్ధిగానే ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు బుద్ధివి, కర్మేంద్రియాలు బుద్ధివి. వాటి యొక్క హృదయాన్ని చీల్చి చెండాలండి. జ్ఞానేంద్రియాలు కూడా ఒక విశుద్ధమైనటువంటి దారిలో వెళ్ళాలి, తెలిసినటువంటి దారిలోకి వెళ్ళాలి, మహాత్ములు ఏర్పరిచినటువంటి దారిలో వెళ్ళాలి. ఎలా తెలుస్తుంది ఆ దారి? పుస్తకాల వల్ల తెలుస్తుంది. అంతకంటే ఇంకో దారి లేదు తెలియాలంటే. కానీ అన్ని పుస్తకాలు మీరు చదవాల్సిందే. ఏ ఒక్క పుస్తకం చదువుతాం, కానీ దానికి నేను ఒక షార్ట్ కట్ అందివ్వటానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ పుస్తకాలన్నింటినీ కూడా కూర్చి దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రతి క్లాస్లోనే ఇవ్వటానికి ట్రై చేస్తున్నా. అంతేత నేను చెప్తే ఈ మాటలు ఒక పుస్తకం నుంచే కాదు కదా. నేను చదివిన పుస్తకాల యొక్క, నేను చేసిన స్వాధ్యాయం యొక్క, నేను చదివిన మహాత్ముల యొక్క జ్ఞానాన్ని మనం ఎంతవరకు ఆచరించగలవో ముందు మీరు అర్థం చేసుకుంటే. ఇంతే లేదు, నేను చెప్పిన 2 ముక్కలే మహాత్ములు చెప్పారంటే ఈ 2 ముక్కలే చెప్తే వాడు మహాత్ములు ఎలా అవుతారు? కానీ కనీసం మీకు స్టార్టింగ్ పాయింట్, దారి తప్పకుండా, క్రమం తప్పకుండా మీరు ఈ దారిలో వెళ్ళండి. అందుకనే ఆ పుస్తకాలు చదవమంటున్నాను. ఆ పుస్తకాలను 1 రోజు 2 రోజుల్లో చదవండి. మీరు ఇన్ని రోజులు పడితే ఎట్టా? మీకు ఖాళీగా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మీరు చదవలేకపోతే ఎట్టా? చదవాల్సిందే. రోజుకి 4 గంటలని చెప్పింది ఇంటి దగ్గర, ఇక్కడ రోజుకి 28 గంటలు చదవాలి. మీరు మిగతా 4 గంటలు 32 గంటలు ఎంతో సాధన చేసుకుందాం, 36 గంటలు అడ్జస్ట్ చేద్దాం, 24 గంటలు ఏదో చూసుకుందాం. అది ఎలా చేయాలి చూసుకోండి. దాన్ని చేయొచ్చారే నేను మూలాటగా ఏం చెప్తానే, 1 రోజులో 125 గంటల జీవిత కాలాన్ని జీవించవచ్చు అని గురుదేవుడు ప్రయోగిస్తారు. 24 అవర్స్ కాదు అది, 125 అవర్స్.
యూ కెన్ లీవ్ లైక్ దట్. చూద్దాం అది. కానీ ముందు 24 గంటలు ఉపయోగించుకుంటే కదా 26 గంటలు వస్తుంది.
ప్రకృతిలో ఉన్నటువంటి గొడవ ఏంటంటే, మీకు 2 గంటలు 1 గంట అయ్యాకే వస్తుంది తప్ప ముందు రాదు ఎవరికైనా. శ్రీరాజ శర్మ ఆచార్యకైనా అంతే, శ్రీకృష్ణుడికైనా అంతే. 8 తర్వాత 9 వస్తుంది, 9 తర్వాత 10 వస్తుంది. ఈ 24 గంటలు వాళ్ళు చేసేసుకోగలిగితే అప్పుడు 21 గంటలు వస్తుంది. ఆ 21 గంటలు కూడా మీరు ఉపయోగించుకుంటే, అందువల్ల మీ లక్ష్యం ఏంటంటే ఒక రోజులో 5 రోజుల జీవిత కాలాన్ని మీరు జీవించగలగాలి. ఇది సంభవమే. శ్రీరామ శర్మ ఆచార్యుడి జీవితాన్ని దాన్ని నిరూపిస్తోంది. అది దీన్ని ఎప్పుడు చేయగలుగుతారు? సభ్యేషో భారత రాష్ట్రానాం హృదయాన్ని ఎదారు. మీకు 1 గంట అయిపోయేసరికల్లా గడియారం చూసుకుని, అమ్మాయ క్యాసెట్ 1 గంట క్యాసెట్టే పెట్టాడు మణికుమార్కి థ్యాంక్స్ చెప్పాలి, 90 నిమిషాల క్యాసెట్ కలిగి పెట్టుంటే అంచేత ఒకసారి తిప్పేశాడు, ఇంకా 30 నిమిషాలే ఉంది. ఇంకా ఆ మైండ్ ఉంటే అట్ట ముందు మనం చేస్తున్నటువంటి పనిలో మనం చేయదలుచుకున్నామంటే దాన్ని పరిపూర్ణంగా చేసుకున్నాం, పూర్తి చేసేద్దాం. దాన్ని చదువుతున్నాం పుస్తకం, పూర్తి చేసేద్దాం. కావాలంటే 2వసారి చదువుదాం, 3వసారి చదువుదాం, 4వసారి చదువుదాం అనేటటువంటి భావనే ఆ ధాత రాష్ట్రాల యొక్క, అంటే ధృతరాష్ట్రుల యొక్క కుమారుల యొక్క హృదయాన్ని విదీర్ణం చేయటమే కాకుండా మీ యొక్క మూలాధారం నుంచి విశుద్ధ చక్రం వరకు, విశుద్ధ చక్రం నుంచి మూలాధారం చక్రం వరకు ఒక విచిత్రమైనటువంటి గమనం జరగటం మొదలవుతుంది. దాన్ని ఇడా పిండల నాడుల మధ్య ఆ సమన్వయం అని చెప్పుకుంటూ ఉంటాం యోగ భాషలో. కానీ పేర్ల జోరికి మీకు వెళ్ళకండి, మీకు తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా అదే జరుగుతుంది. సజోషో ధాత రాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయత్ నహశ్చ పృహైశ్చైవాతిములో వినాలయం. అప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, సాధన మీరు బాగానే చేసేసుకుంటూ ఉంటారు, మాస్టర్ వచ్చారు చెప్తూ ఉంటారు, అది చేసేస్తూ ఉంటాం, ఇది చేసేస్తూ ఉంటాం. కాస్త ఒకసారి అలా మౌనం అది తప్పితే ఎలాగో మన నారాయణరావు గారు ఉన్నారో కథ పట్టుకుంటూ ఉంటారు, అంతా బాగానే ఉంది, జరిగిపోతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆ జగద్గురు అప్పుడు కదలిక మొదలవుతాడు. ఈ సాధన క్రమబద్ధంగా జరిగిపోతూ ఉంటే ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఎక్కడో మీరు తప్పు చేశారు. ఎదుగుదల ఉంటుంది ప్రతిరోజు సాధనలో. ఎదుగుదల ఉంది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న కుర్రాడిగా ఉంటే ఎంత హాయి వస్తుంది ఆలోచించుకోండి. మనం 3 ఏళ్ల వయసులోనే ఆగిపోయి ఉంటే బలంగా ఉండేది, మనం ఏం ఆలోచించక్కర్లేదు. ఆలోచించవలసిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, నాయన బాబు అంటూ ఉంటారు. మనం చేసిన పిచ్చి పనులన్నీ చేస్తూ ఉండొచ్చు, విరక్కొట్టేవన్నీ విరక్కొడుతూ ఉండొచ్చు, మా వాడు కొంచెం అల్లరివాడు అంటూ ఉంటారు, సరిపడి ఉంటుంది. కానీ తప్పనిగా ఎదిగాం. ఎదిగేసరికల్లా స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళడం, కాలేజీ నుంచి బాధ్యతలు చుట్టుముడుతూ ఉంటాయి. సాధన చేశాం, మూలాధార చక్రం నుంచి విశుద్ధ చక్రం వరకు ఉన్నటువంటి ఘోష, అక్షర ఘోష, మీరు చదివిన ప్రతి అక్షరము కూడా దళాల మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. ఇది మీరు సాధన చేసిన వాళ్ళకే కాదు, బయటవాడు కూడా న్యూస్ పేపర్ చదువుతున్నాడు అనుకోండి, వాడు కూడా ఆ దళాలలో అక్షరాల కదలిక ఉంటేనే ఆ న్యూస్ పేపర్ వాడికి అర్థమవుతుంది. లేకపోతే న్యూస్ పేపర్ అర్థం కాదు, అక్షర జ్ఞానం ఉండదు వాడికి. అంచేత అక్షర జ్ఞానం చాలా ముఖ్యం. ఆ అక్షర జ్ఞానమే కుండలి జాగరణకి ఆధారం అవుతుంది. కనుక సాధన చేస్తున్నారు, అంత సవ్యంగా జరుగుతుంది. ఈ మధ్యన గురువు వస్తాడు, ఈ సాధన కూడా చేయంటాడు. మామూలుగా చేసేసుకున్నా ఇంకేముందిలే, దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది అనుకుంటే ఊరుకోడుగా. దాని తర్వాత మీ రోజు అనుకున్నట్టు జరగదు, ఏదో మార్పు తీసుకొస్తాడు. ఏం చేశాడు? అసలు వ్యవస్థితాన్ దృష్ట్యా ధాత రాష్ట్రాన్ కపిధ్వజ. వ్యవస్థతో పడిపోయింది, ఒక రట్టులో పడిపోయింది. అధ వ్యవస్థితాన్ దృష్ట్యా, ఒక ఆర్గనైజ్డ్ వేలో మీరు పడిపోయారు. పొద్దున్న నిద్రలేచారు, పడుకోకున్నారు, కాఫీ తాగారు, టీవీ చూశారు, న్యూస్ పేపర్ చూశారు, గతగోగో స్నానం చేశారు, బట్టలు వేసేసుకున్నారు, కాలేజీకి వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశారు. ఆఫీసర్ తిట్టిన కోపం అంతా ఇంట్లో పిల్లల మీద వాళ్ళ మీద ఏదో నాలుగు ఉతుకుతారు, వాళ్ళని ఏదో వంక పెట్టి ఉతికేసాక ఈ లోపల మీ ఫ్రెండ్ ఎవడో వస్తాడు, పిల్లలు ఆనందిస్తారు, భార్య ఆనందిస్తారు, అమ్మయ్య విడిక బయటికి పోతాడని. సరే వాడు బయటికి పోతాడు, బయటికి పోయాక ఎప్పుడు తిరిగి వస్తాడు, తిరిగి వచ్చాక పిల్లల అదృష్టం బాగుంటే నవ్వుతో మాట్లాడతాడు, పిల్లల అదృష్టం బాగుండకపోతే ఆ డైలాగ్స్ అన్ని మీకు తెలుసున్నాయి కదా, అవంతా జరిగిపోతాయి. అంటే తెలియని పిల్లలతో ఏం చేయాలన్నమాట, తండ్రి బయటకు వెళ్తే కానీ వచ్చే టైం చూసి నిద్రపోవాలి. అది సరే అదంతా ఒక వ్యవస్థనే ఉంది కదా జీవితం, అర్థం వ్యవస్థిత దృష్ట్యా ఈ వ్యవస్థే సుఖం అనుకుంటున్నాం మనం. ఈ వ్యవస్థ బ్రేక్ చేయం మనం, అలా తప్పితే కష్టపడతాం. కానీ ఎప్పుడైతే మీరు జగద్గురు దగ్గరికి ఆ మౌనం దగ్గరికి వెళ్ళటం మొదలెడతారో, ఏ క్షణంలో మీరు ఆర్గనైజ్ అయిపోయారు అంత వ్యవస్థలో ఉంది అని చెప్తాడు. ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్జన్య పాండవ హృషి దేశం తదా వాక్యం విదమాహమీపతి. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ జగద్గురువు శిష్యుడి ద్వారా ఒక మాట చెప్పిస్తాడు. శిష్యుడే చెప్తాడు, కానీ శిష్యుడు చెప్పడు. మీరు మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి, మీరు సాధన చేస్తున్నారు, మీరు వచ్చి ఇదంతా వింటున్నారు, మీరు అపోహలో పడకండి, మీకు ఇంకా శక్తి రాలే, మీరేమీ చేయలేరు. ఇంకా మీరు చేయగలిగేటటువంటి స్థితి మీరు గురువులయ్యా వస్తుంది. అంతకంటే ముందే దివ్యం దదాన్ని తీసుకు, ఆ దివ్యమైనటువంటి కన్ను ఎవడిస్తాడు? గురువే ఇస్తాడు. దదాన్ని బుద్ధి యోగం తం, ఆ బుద్ధి యోగం కూడా నేనే ఇస్తాను, లేకపోతే వాళ్ళు చేయాలనిపించదు. అంచేత మీరేదో అంతా సాధన చేసేసుకుంటున్నారు, ఇంకేత శిష్యుడు ద్వారా నేను సాధన చేయగలగాలి అనేటువంటి కోరిక కూడా ఆయనే కల్పిస్తాడు. దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఎక్కడ ఎక్కడ మీ జీవితం ఒక రట్టులో పడిపోతుందో, ఒక వ్యవస్థ ప్రకారం జరిగిపోతుందో, ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. అక్కడ రావాలి, బ్రేక్ రాకపోతే. అందుకే గురువులు జీవించే ఉన్నటువంటి సంస్థలో, మాసపత్రికలు రన్ అవుతున్నటువంటి సంస్థలో మీరు గమనించబడి ప్రతి నెలా సాధన మారిపోతుంటే, ప్రతి నెలా ఏదో ఒక బలమైనటువంటి సాధన తీసుకుని గురువులు పడేస్తూ ఉంటారు. అఖండ జ్యోతి తీసుకోండి, సనాతన సాగర్ తీసుకోండి, రామకృష్ణ ప్రభ తీసుకోండి. కానీ రామకృష్ణ ప్రభలో ఆ రన్ చేసి ఎడిటర్ మంచి సాధకుడై ఉండాలి, లేకపోతే మళ్ళా మీ మీద బరువు పడదు. అప్పుడేమవుతుంది, వ్యవస్థత దృష్ట్యా మళ్ళా మీరు ఆర్గనైజ్ అయిపోతారు. అంచేత అది గమనం చేసుకోండి. అర్జున విషాద యోగం మీకు చెప్పేది ఏంటి అంటే, రెగ్యులర్ రొటీన్ గా మీరు ఒకే సాధనని, ఒకటే జీవిత విధానాన్ని మీరు జీవిస్తూ ఉంటే రాలే జగద్గురు. ఇంకేంటి, జగద్గురు వచ్చాడో గందరగోళం చేసి మారిస్తాడు. ఏం చేశాడు, రెండు సేనలకి మధ్య తీసుకెళ్లి నిలుపు అని అన్నదేవుడు అర్జునుడు. కానీ అర్జునుడికి తెలియాలి అన్నా, అది జరిగింది అంటే కృష్ణుడి వల్ల జరుగుతుంది. ఆ భావం అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. అడిగింది అర్జునుడే, కానీ ఎవరిని అడిగాడు? జగద్గురువుని. అంచేత శ్రీకృష్ణుడు రుణాన్ని తీసుకుని వెళ్ళకపోతే అర్జునుడు ఏం అనేవాడు కాదు. అంచేత మీరు ఏదైనా అడగండి జగద్గురువుని, ఏం పర్వాలేదు. ఆ మౌనంలో అనుగ్రహం ఆలమంతం చేస్తున్నప్పుడు మీ ఇష్టం ఏదైనా అడగండి, తీసుకెళ్లాలా తీసుకెళ్ళక్కర్లేదా, మీ జీవిత రథాన్ని ఎటు తీసుకెళ్లాలి, ఎటు తీసుకెళ్లి ఎక్కడ నిలపాలి అనేది కూడా ఆ జగద్గురువు చూసుకుంటాడు. తీసుకెళ్లాడు. ఏదముక్తో హృషికేశో గుళా కేశేన భారత సేనయో హృదయో మధ్య స్థాపయిత్వా రఘోత్తమం. వీరు నిజంగా సాధకులైతే జరిగేటటువంటి గందరగోళం చెప్తున్నాడు. ఇది చెయ్యాలి, మీకేమీ అనుమానాలు లేదు, మీరు సాధకులే కాదు. ప్రతి చోట మీరు సాధకులైతే ఏది చేయొచ్చో ఏది చేయకూడదు, తుడు ఆ మాత్తుడు అనేటటువంటి ప్రశ్న నిరంతరం వస్తుంది. అంచేత ఆ రథాన్ని ఆ ఇరు సేనల మధ్యకి తీసుకెళ్లి నిలబెట్టాడు. ఇరు సేనలకి మధ్య తీసుకెళ్లి నిలబెట్టి ఏమన్నాడు చూడన్నాడు. ఎవరా అన్నది గుర్తుంచుకోండి. అది ఆ మౌనంలోకి వెళ్లి మీరు ప్రతిదాన్ని గమనించుకోవాలది, లేకపోతే భగవద్గీతకి అర్థం లేదు. మీరేం చేయటంలే, మీరు అడిగారంటే, అడిగిన తర్వాత జరగవలసినటువంటి సంఘటన జరిగితే ఓకే, జరగకపోతే ఓకే. జరిగిపోయిందని మీరు ఆనందించక్కర్లే, జరగలేదని బాధపడక్కర్లే. కానీ స్వయముగా జగద్గురువు మీ రథాన్ని నడుపుతున్నాడు, మీ జీవితాన్ని నడుపుతున్నాడు అని ఎప్పుడు తెలుస్తుంది మీకు? మీరు చాలా సులభంగా ఏం చేయాలో నిర్ణయం చేసుకోగలిగితే. మీకు టెస్ట్ పెట్టలే, ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసామనుకోండి, అదేం పరీక్ష? ఎలాంటి క్వశ్చన్స్ రావాలి? ఏమో అనేక ఆన్సర్స్ ఉంటాయి బిట్ క్వశ్చన్స్ లో. ఏది కరెక్ట్, ఏది పెడితే ఏం ప్రమాదం వస్తుందో, ఏది రైతు ఏది తప్పు, అలాంటి పరిస్థితి. వాచ పార్థ పశ్చేతాం సమవేతాం కురుమితి. కురువులు చేయవలసినటువంటి పని, రకరకాలైనటువంటి పని నీ ముందు ఉంది, చూసుకో నువ్వు ఏం చేస్తావో అని ఎవడు చెప్తున్నాడు? జగద్గురువు చెప్తున్నాడు. మన లోపల ఉన్నటువంటి గురువు పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే గంగలో దిగిపోతారు జాగ్రత్త. అక్కడ కూడా మళ్ళా మీరు ఈ భగవద్గీత అర్జున విషాద యోగం మీకు మళ్ళా వాళ్ళనిస్తే ఒక పరిస్థితిలోకి తీసుకెళ్లి పడ్డావు నువ్వు. పడ్డాక నేనే యుద్ధం చేసేస్తాను, కుదరదు, యుద్ధం చేసే ముందు నువ్వు నీకున్నటువంటి జ్ఞానంతో అనాలిసిస్ చేసుకో ఏది మంచి ఏది చెడు. మొత్తం భగవద్గీత అర్జున విషాద యోగం అదే చెప్తుంది, అర్జునుడి యొక్క జ్ఞానము రథాన్ని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడో అక్కడ ఉండకూడదు. ఇదేం జీవితం, ఇదేం సన్యాసత్వం, ఇదేం యోగం, ఇదేం గాయత్రి మంత్రం, ఇదేం అనుగ్రహ మాలా మంత్రం, రకరకాలైనటువంటి క్వశ్చన్ మార్క్స్ మీ మనసులోకి వస్తూ ఉంటాయి. క్వశ్చన్ మార్క్స్ వచ్చాక ఏం చేయాలనిపిస్తుంది, అసలు ఈ గందరగోళం అంతా ఎందుకు అయ్యాబాబు, హాయిగా ఇంటి దగ్గరే నేను కూర్చొని ఉంటే టైంకి హాయిగా టీవీ చూస్తూ ఉండేవాళ్ళం, పాటలు వింటూ ఉండేవాళ్ళం, ఇక్కడ ఇంక కూర్చోబెట్టి వాయిం చేస్తున్నాడు. ఆ సాధన, ఆ విధానం, ఆ యావగింపు తన వస్తుంది. విసుకుంటాడు అర్జునుడు కూడా, నయో వచ్చేది తూష్టి ఉండదు, నేను యుద్ధం చేయను బాబు, నేను సాధన చేయను, నేను అనుగ్రహ మాలామంత్రాన్ని జపం చేయను, నేను పుస్తకాన్ని చదవను, నేను ఏమీ చేయను, ఇలాగే కూర్చుంటాను, ఏం చేస్తావు చేసుకో, మౌనంగా ఉండమని ఉండవు. అంతేగా ఆ పరిస్థితి గ్యారంటీ వస్తుంది. ఇంకంటే అలాంటి పరిస్థితి రాకపోతే అసలు మీరు సాధకులే కాదు, మీరు ఈజీగా చేసేయగలిగారనుకోండి, ఇంకా సాధన ఉంది దానికి ఇంకా. అంచేత మీరు అదేదో తప్పు చేస్తున్నారని బాధపడిపోకండి, చేయలేకపోతున్నామని బాధపడండి. తేడా అది అర్జున్ విషాద యోగంలో మీరు నేర్చుకోవాల్సింది. సరే చూసుకున్నాం, చూసుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్లీ ఆ జగద్గురుని అడగండి, బాబు నాకేమీ అర్థం కాలేదు, నువ్వు చాలా బాగానే చెప్పావు, ఏదో చెప్పావు, ఏం చెప్పినా నాకే అర్థం కాలేదు, నువ్వే చెప్పావు బాగానే ఉంది, ఏది అర్థం కాలేదు. మహాభారత యుద్ధ భూమిలోకి వచ్చాక కూడా ఆ డౌట్, మహాభారతం కోసమే కదా పుట్టారు వీళ్ళందరూ కూడా, మనకి అదే డౌట్. దీనికోసమే వచ్చి మళ్ళీ అదే డౌట్, ఇంతకీ మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అదే డౌట్ ఉంది సహజం. అది భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఈ డౌట్లు చాలా సహజమైనటువంటి డౌట్లు, మీరేమీ గాభరా పడక్కర్లేదు. ప్రతి సాధకుల జీవనంలో వచ్చేటటువంటి ఈ డౌట్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే రెండు పాయింట్స్ చెప్పి అర్జున్ విషాద యోగంలో వదిలేస్తాడు. దృష్టివేమం స్వజనం కృష్ణ, నా వాళ్ళని నేను చూసుకుని బాధపడుతున్నానయ్యా, నేను చేసేటటువంటి ఈ పని నా వాళ్ళకి నచ్చటం లేదు, నా వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు, నాకే ఎదురు నుంచున్నారు వాళ్ళు. నువ్వేదో చాలా మంచి పని చెప్పావు, శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అని ఉద్దేశం, వచ్చి చూస్తే నా వాళ్ళే అసలు చేయొద్దంటున్నారు ఇదంతాను. మరొకటి ఏం చేయాలి, మన వాళ్ళే ఎదురు తిరుగుతే ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఆ కాంప్లెక్స్ ప్రాబ్లం కి సొల్యూషన్ రెండో అధ్యాయంలో మనకు దొరుకుతుంది. అంచేత రెండో అధ్యాయంలో రేపు పెరుగుతాం, కానీ మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో మూలాధారమైనటువంటి ఫండమెంటల్ ప్రాబ్లం ఒకటి రేస్ చేస్తాడు. ఏమిటి ఆ ఫండమెంటల్ ప్రాబ్లం రేస్ చేసేది, సాధనను మొదలెట్టక ముందే నీ జీవితపు యొక్క కళ్ళాలు గ్రహించేయాలి. సాధన చేసిన తర్వాత కాదు, సాధనకి ముందే అది జరుగుతుంది. అది ఏ గురువుకి బాహ్యంగా ఉన్నటువంటి గురువుకి అక్కర్లేదు, బాహ్యంగా ఉన్నటువంటి గురువుకు నువ్వు ఇచ్చినా ఏమీ లాభం లేదు. నీ లోపల ఉన్నటువంటి ఆ మౌనమూర్తి అయినటువంటి బ్రాహ్మీ స్థితి అయినటువంటి సమాధి స్థితి అయినటువంటి ఆ జగద్గురువుకి సమర్పణ చేసేసుకోండి. సమర్పణ చేసేసుకున్న తర్వాత కూడా నేనేం చెయ్యను, ఆయనే చేస్తాడు అంటే లాభం లేదు. ఏం చేయాలి, మనలో ఉన్నటువంటి ఆ గుడ్డి వాళ్ళ యొక్క హృదయాలు విలీనం అయ్యే యొక్క ఘోష పెట్టాలి, స్వాధ్యాయం చేసుకోవాలి. ఘోష అంటే స్వాధ్యాయం. ఆ స్వాధ్యాయం ఏం చేయాలి, మీ మూలాధార చక్రంలో ఉన్నటువంటి దోషాలు, మీ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి దోషాలు, మీ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి దోషాలు, మీ అనాహత చక్రంలో ఉన్నటువంటి దోషాలు, మీ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి దోషాలను క్లియర్ చేసేయాలి. ఆ క్లియర్ చేయడానికే ఇవాళ మనం బీజాలు వేసుకున్నాం. మనం ప్రతి చక్రంలో ఉన్నటువంటి అక్షరాలు ఎలా ఉన్నాయో తీసుకున్నాం, ఆ అక్షరాలని తిప్పుకున్నాం. కానీ తిప్పుకోవటంలో మన ఉద్దేశం అంటే, రేపు మీరు ఒక నవల చదువుతున్నప్పుడు కూడా ఆ నవలలో ఉన్నటువంటి అక్షరాలు మీ చక్రాల మీద చూసుకోగలిగితే అది ఒక అద్భుతమైనటువంటి కొండల్ని సాధన అయిపోతుంది. ఇంచేత నవల చదవాలి అక్కడ. మీరు మీ మనసు ఎక్కడ పోయింది, నరశ్చ ప్రభేశ్చైవ తులలే జననాది అని అవుతున్నప్పుడు అది. ఇంకేత చాలా సహజమైనటువంటి పరిస్థితి, సహజ. సా ఎక్కడుంది, హా ఎక్కడుంది, జా ఎక్కడుంది, చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, వింటున్నాం. ఎంత మీకు బాగా ప్రాక్టీస్ అయిపోవాలి అంటే ఈ మాటలు వింటూ ఉంటూనే మీ శరీరం ఉన్నటువంటి ఆ 52 దళాలు కదలాలి. స్పర్శ కలిగి ఉంటుంది. ఇంకా ప్రతి అక్షరము కూడా వేదమే, ప్రతి అక్షరము కూడా సాధనే. అప్పుడేమవుతుంది, నరశ్చక్రుదేవ తులులే వినుమాను. ఆ సాధనా రహస్యము భగవద్గీతలో ఎంత అద్భుతంగా డైరెక్ట్ గానే చెప్పాడు. దాతలే పాపం అడు, కానీ సాధకుడు అవుతే తప్ప ఆ సాధన అర్థం కాదు. లేకపోతే ఏముంటుంది, బానే శంఖాలు ఇదిగుంటే కూర్చుంటాడు, హై అని ఊరేస్తూ ఉంటాడు పాపం, వాడి లంచ్ బదులు నాకు తెలియదు, నా శంఖ ఊదలేకపోయాను. కాశీలో నేను చాలా సార్లు ట్రై చేశాను, ఊదలేకపోయాను, నా లంచ్ లేదు. అంచేత ఈ సాధనా విధానాన్ని మీరు బాగా రుద్దుకోండి. అక్షరాల మీద, దళాల మీద భూమి చేసేవి చేయొచ్చా మాస్టారు? చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాట పేషెంట్ సిగరెట్లు మానేయాలనుంది, దానికి ఏముందయ్యా, రెండే సిగరెట్లు కాల్చుకో, దానికి ఏముంది, కుదరదు మాస్టర్ నాకు అదంతా చేయలేనంటే మీరు ఇంకో కండిషన్ ఏదైనా పెట్టండి అన్నాడు. సరే ఓ పని చేయి, భోజనం చేసిన తర్వాత ఒక సిగరెట్ కాల్చుకో అన్నాడు. రెండు రోజుల తర్వాత ఆమె అడిగాడు, ఎన్ని సార్లు అంటే 16 సార్లు కాలుస్తున్నాను అన్నాడు. అదేంటన్నాడు, ఇప్పుడు 16 సార్లు భోజనం చేస్తున్నాను అన్నాడు. అలాగా భోజనం చేసిన తర్వాత సాధన చేయక్కర్లేదంటే మీరు ఏం చేస్తారో నా అనుమానం. ఇంచేత ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా కొన్ని దళాలు అలాగే ఉంటాయి, భోజనం చేయకముందు అక్కడే ఉంటాయి, భోజనం చేసిన తర్వాత అలాగే ఉంటాయి, భోజనం చేసిన తర్వాత కూడా ఆ అక్షరాలు అక్కడే పలుకుతాయి. ఇంచేత భోజనానికి దీనికి సంబంధం లేదు, భావానికి దీనికి సంబంధం ఉంది. అంచేత మీరు ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎప్పుడు ఏమి చేసుకున్నా కూడా దీని మీద కూడా ఒక్కొక్కసారి మనస్సు తీసుకెళ్తూ ఉండండి. అక్షరాలు మీరు వింటూ ఉంటే ఆ విశుద్ధ చక్రంలో మొదటి ధనం క్ష ఎడంకన్న రా స్వాదిష్టానం కదా, మీకు కదులుతూ ఉంటే అది చాలా అద్భుతమైనటువంటి సాధన గడిపోతుంది. ఆ అక్షరాలు వెనకాతలు, అది వైఖరి స్థితిలో ఉన్నటువంటి పరాస్థితే కదా అక్షరాలన్నీ కూడా. ప్రతి అక్షరము వైఖరి స్థితిలో ఉన్నటువంటి పరాస్థితి కనుక పరాస్థితి వైపు మీకు వెళ్ళటానికి చాలా సులభమైనటువంటి మార్గం దొరుకుతుంది. ఇది ఇంకా చేశాక కూడా మధ్య మధ్యలో మనకి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. మీరు కనుక ఇది చేస్తూ ఉంటే ఎప్పుడు ఎప్పుడు మీకు ఏ సలహాలు ఇవ్వాలో ఆ సలహాలు ఇచ్చేటటువంటి బాధ్యత నాది కాదు, జగద్గురువుది ఇస్తాడది. ఎలా ఇస్తాడు అనేది రేపు చూసుకుందాం. స్వస్తి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇవాళ సాయంత్రం మనం చర్చించుకున్నటువంటి విషయాలను ఒక్కసారి మనసులోకి తెచ్చుకోండి. పాయింట్ వైజ్ గానే మీరు మొత్తం లెక్చర్ వినక్కర్లే, మొత్తం మీకు అవగాహన అయింది కదా, ఏం చేద్దాం అనుకుంటున్నాము, దాన్ని కొంచెం మనసులోకి తెచ్చుకుని అభవ్యవస్థిత దృష్ట్యా ఒక వ్యవస్థలో ఒక ఆర్గనైజర్ ఎలా మీ ఆలోచనలు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మెల్లిగా కళ్ళు తెచ్చి రాసేయండి దాన్ని. రాయటం చాలా ఇంపార్టెంట్. అంటే రాయగలిగారు అంటేనే మీకు పూర్తి అవగాహన వచ్చింది అని అర్థం. అంచేత విన్నది మళ్ళా అక్షర రూపంలో పెట్టండి. స్వస్తి.